1971 జనవరి నెల అఖండ జ్యోతి మాసపత్రికలో పరమపూజ్య గురుదేవులు పండిత శ్రీరామ్ శర్మ ఆచార్య గారు నా జీవన సాధన యొక్క అంతరంగ విశేషాలు అనే పేరుతో కొన్ని విషయాలను ప్రపంచానికి అందించారు. ఆ విషయాలనే మీ ముందుంచిపోతున్నాము. చాలామంది పరిజనులు నా సాధన, దాని ఫలితాల గురించి విస్తృతంగా తెలుసుకోవాలి అనుకుంటారు. ఇది స్వాభావికమే. నా భౌతిక స్థూల జీవితంలో బహిర్గతమైన అంశాలు లోకుల దృష్టిలో అద్భుతమైనవి. వానిలో రకరకాల సిద్ధులు, చమత్కారాలు, అలౌకికమైన సంఘటనలను గమనించవచ్చు. వాటి వెనుక ఉన్న రహస్యాలను తెలుసుకోవాలి అనే ఉత్సాహం కూడా స్వాభావికమే. అందువల్ల పరిజనులు నా ఆత్మకథ తెలుసుకోవాలి అని నన్ను బలవంతం చేయట అకారణం కాదు. నేను ఎప్పుడూ ఏది దాచిపెట్టాలి అనుకోలేదు. మోసగించుట, కపటము నాకు అలవాటు లేదు. నా వివసత ఏమిటంటే, ప్రపంచ నాటక రంగంలో నా పాత్ర ప్రత్యక్షంగా శారీరకంగా ఉన్నప్పుడు వాస్తవాన్ని తెలిపితే దర్శకుల దృష్టి ఇంకొక దిశకు మళ్ళుతుంది. అందువల్ల ఆదర్శాల కొరకు ఏ కర్తవ్య నిష్టను నేను అందరిలోనూ జాగృతం చేయదలుచుకున్నానో ఆ ప్రయోజనము సిద్ధించదు. వ్యక్తులు ఈ రహస్యాల జంజాటంలో ఇరుక్కుంటారు. అందువల్ల నా వ్యక్తిత్వము కూడా వివాదాస్పదమవుతుంది. అప్పుడు నేను ఏం చేయాలో, ఇతరుల చేత ఏం చేయించటానికి నేను పంపబడ్డానో, దానికి చాలా అవరోధాలు ఏర్పడతాయి. నిస్సందేహంగా నా జీవితం అలౌకికంతో నిండి ఉంది. నా జీవితంలో రహస్యమయ తెరలు ఎన్ని ఉన్నాయి అంటే, సమయానికి ముందే వాటిని ఎత్తితే చాలా అరిష్టాలు సంభవిస్తాయి. అందువల్ల నా తర్వాత వచ్చే వాళ్ళకి నా జీవితాన్ని ప్రామాణికత అనే గీతగాయతో అన్ని విధాల అన్ని కోణాల్లో పరీక్షించి ఆధ్యాత్మిక విద్య ఎంత సమర్థమైనదో, ఎంత సారగర్భితమైనదో నిరూపించే బాధ్యతను అప్పగిస్తున్నాను. ఈ పరిశుభేది స్పర్శతో ఒక అతి సాధారణ వ్యక్తి తన తుచ్చ కాయకళేబరమును స్వర్ణము వలె బహుమూల్యముగా చేసుకున్నటలో ఎలా సమర్థుడయ్యాడు, ఎలా సఫలత పొందాడు అనే విషయాలు తెలుసుకుంటారు. ఈ దృష్టితో నా జీవితంలోని అనేక రహస్యమైన సంఘటనలను సమయం వచ్చినప్పుడు పరిశోధనలు చేయవచ్చు. అప్పుడు ఈనాడు నాకు చాలా దగ్గరగా ఉన్న పరిజనులు కొంత సహాయపడవచ్చు. దానికి ఇంకా సమయం ఉన్నది. అందువల్ల వాటి మీద తెరలు ఇంకా అలాగే వేసి ఉండాలి. ఆత్మకథ వ్రాయమని అడిగేవారికి నా సాధనాక్రమము ఎలా నడిచిందో మాత్రమే తెలుపగలను. వాస్తవానికి నా ఉపలబ్ధులన్నీ ప్రభు సమర్పిత సాధనాత్మక జీవితం మీద ఆధారపడినవి. దీనిని తెలుసుకునగలిగితే ఆధ్యాత్మిక జీవితం మీద ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరికి ఆత్మిక ప్రగతి, దానివల్ల లభ్యమయ్యే విభూతులు పొందే ఆనందమయ మార్గం సులభమవుతుంది. ఇప్పటికీ ఇంత మాత్రమే పొందగలరు, దానితోనే సరిపెట్టుకోవాలి. నా 60 సంవత్సరాల జీవితంలో మొదటి 15 సంవత్సరాలు అందరి వలె సాధారణంగా గడిచినవి. తరువాతి 45 సంవత్సరాలు ఆధ్యాత్మిక ప్రసంగాలను నా జీవితంలో కలుపుకుంటూ గడిపాను. ఈ ప్రయోగాలలో పూజ ఉపాసనల పాత్ర చాలా తక్కువ. రోజుకి 6 గంటల చొప్పున 24 సంవత్సరాల గాయత్రి ఉపాసన కంటే దానితో పాటు జోడించబడిన మానసిక పరిష్కారము, భావనాత్మక ఉత్కృష్టత అభివర్ధన ప్రయత్నాలకు ప్రాముఖ్యత ఇవ్వాలి. ఆలోచనలు మరియు కార్యపద్ధతిని పరిష్కృతం చేసుకుని ఉండకపోతే నా ఉపాసనా కర్మకాండ కూడా చాలామంది మంత్ర యంత్రములతో కూడిన పూజ ఉపాసనల వలె నిరర్థకమై ఉండేది. నా జీవన సాధన మీరు సఫలము అనుకుంటే, దానిలోని అలౌకికతలకు కారణాలు వెతుక్కుంటే దానికి ప్రధాన కారణము అంతరంగ బహిరంగ స్థితుల పరిష్కారమే అని తెలుసుకోవాలి. పూజ ఉపాసన గౌణము ఆత్మకథ యొక్క ఒక అంశము వ్రాసి దుస్సాహసం చేస్తూ నేను ఒకే తథ్యమును ప్రతిపాదిస్తున్నాను. నా పూర్తి మనోయోగమును మరియు పురుషార్థమును ఆత్మశోధనకే వెచ్చించాను. నా ఉపాసనను కూడా భావ పరిష్కార ప్రయత్నాలతో పూర్తిగా జోడించాను. ఇక శ్రోతలకు తెలియటానికి నా సాధనా విధానాలు చెప్తాను. ఆధ్యాత్మిక జీవితానికి 3 మెట్లున్నాయి. 1, మాతృవత్ పరదారేషు. 2, పరద్రవ్యేషు లోస్తవత్. 3, ఆత్మవత్ సర్వభూతేషు. ఈ 3 అధిరోహిస్తూ సుదూర లక్ష్యాలను పొందాను. మాతృవత్ పరదారేషు, పరద్రవ్యేషు లోస్తవత్. ఈ మజిలీలు వ్యక్తిగతమైన సాధనలు. ఇది నాతో నేను యుద్ధం చేయుట, నా ఇంటిని నేనే చక్కపరుచుకునే ప్రయత్నాలు. పూర్వజన్మ సంస్కారాలు సమర్థ గురుని సహాయంతో సులభంగానే సాధించగలిగాను. నన్ను కుమార్గం వైపు లాక్కెళ్లే ధైర్యం చేయటానికి నా మనస్సు అంత మొండిది కాదు, చెడ్డది కాదు. అప్పుడప్పుడు కొంచెం మార్గం నుంచి తప్పుకోవటానికి ఊహ వచ్చిదా? ఒక గట్టి దెబ్బ వేస్తే చాలు మనస్సు దారిలోకి వచ్చేది. మనస్సును ఇలా నియంత్రణ చేసుకున్నట వల్ల పాపము పతనము నుంచి కూడా తప్పించుకోగలిగాను. ఇక ఇప్పుడు అన్ని రకాల ప్రమాదాల నుంచి తప్పించుకున్నాను కనుక హాయిగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నాను. కబీర్ దాసు అతి పల్చగా పారదర్శకమైన దుప్పటి అల్లాడు. ప్రయత్నపూర్వకంగా దానిని కప్పుకున్నాడు. దానికి ఏ విధమైన మరకలు మచ్చలు అంటకుండా తిరిగి ఇచ్చివేశాడు. నన్ను ఆ మార్గంలోనే నడిపించిన పరమాత్మకు శతకోటి ధన్యవాదాలు, శతకోటి నమస్సుమాన్యులు. ఆ పదచిహ్నములను వెతుక్కుంటూ ఆ ఆధారాలను గట్టిగా పట్టుకుని ఇక మార్గచ్యుతుడయ్యే ప్రమాదము లేని స్థితికి చేరుకున్నాను. ఆధ్యాత్మికత యొక్క కర్మకాండలు అంత కష్టమైనవి కావు. దృఢమైన సంకల్ప బలం ఉండి శ్రద్ధ నిష్ఠ తగ్గకపోతే మానసిక ఉద్విగ్నత ఉండదు. ఉపాసన విధి విధానం కూడా దారి తప్పకుండా సాఫీగా గడిచిపోతుంది. ఒక సాధారణ వ్యాపారి ఒకే దుకాణంలో ఒకే విధముగా తన పూర్తి జీవితాన్ని ఆనందంగా గడుపుతాడు. అతని మనస్సుకి అది విసుగు పుట్టదు, అయిష్టము అనిపించదు. పిల్లి సిగరెట్ అమ్మేవారు రోజుకు 12-14 గంటలు తమ వ్యాపారాన్ని ఉత్సాహంతో శాంతిపూర్వకంగా చేసుకుంటారు. అటువంటప్పుడు 24 సంవత్సరములు రోజుకు 6-7 గంటలు గాయత్రి సాధన చేసే సంకల్పమును నేను ఎందుకు నెరవేర్చలేను? ఉపాసన, కిళ్ళి బీడీలు అమ్మటం, మిఠాయిలు అమ్మటం, వ్యవసాయం చేయటం కంటే తక్కువ లాభదాయకము, అనవసరము అనుకునేవారికే ఉపాసనలో మనసు లగ్నం కాదు. అనవసరము అనిపించే అరుచికరమైన పనులలో మనసు నిలవదు కదా. ఎవరి ఆంతరిక ఆకాంక్ష భౌతిక సుఖ సాధనాలే అంతా అనుకుంటుందో వారికి ఉపాసనలో విసుగు, అరుచి అనే అడ్డంకులు వస్తాయి. ఎవరైతే పూజ ఉపాసనల ద్వారా కోరికలు తీర్చుకోవాలి అనుకుంటారో వారే ప్రారబ్ధ పురుషార్థ న్యూనత వల్ల కోరుకున్న వరదానాలు లభించకపోతే నిరాశ నిస్పృహలకు లోనవుతారు. మొదలుపెట్టినప్పుడే ఆకాంక్షలకు ప్రతికూలమైన పనిలో ఉత్సాహం ఉండదు. ఎక్కువ మంది ఈ స్థితిలోనే ఉంటారు కనుక వారి మనస్సు నిలకడగా ఉండటలేదు అని ఫిర్యాదు చేస్తారు. కానీ నా స్థితి వీరికంటే భిన్నమైనది. శరీరము సాధనకు ఒక పనిముట్టు అనుకున్నాను. వస్తువులను జీవించటానికి అవసరమైన ఇంధనములుగా మాత్రమే ఉపయోగించాను. గొప్పవాడిని అవ్వాలని, పేరు తెచ్చుకోవాలి అనే మహత్వ ఆకాంక్ష నాకు ఎప్పుడూ రాలేదు. నేను ఆత్మను అని నిరంతరం గుర్తు చేసుకున్నట వల్ల ఆత్మోత్కర్షకు, ఆత్మ కళ్యాణము కొరకు, ఆత్మశాంతి కొరకు, ఆత్మవిస్తారము కొరకు ఎందుకు ప్రయత్నించకూడదు అని అనిపించేది. ఎప్పుడైతే శరీరమును, నన్ను వేరువేరుగా చూసుకోగలిగానో, శరీరము యొక్క స్వార్థమును, నా స్వార్థమును వేరుగా చూడగలిగానో, అజ్ఞానము యొక్క ఒక పెద్ద అడ్డుగోడ కూలిపోయింది. చీకటిలో వెలుతురు ఆవిర్భవించింది. ఎవరైతే తాను శరీరము అని అనుకుంటారో, ఇంద్రియాల తృప్తియే ఆనందదాయకము అనుకుంటారో, వాసన తృష్ణ యొక్క పూర్తి ఎవరి జీవనోద్దేశ్యము, వారికి డబ్బు, హోదా, ప్రశంస ఇవే సర్వస్వము. వారు ఆత్మ కళ్యాణం గురించి విస్మరించవచ్చు. లోభమోహాలని బంగారు సంఖ్యలు ఆనందంగా వేసుకోవచ్చు. వారికి శ్రేయోమార్గం ఆచరించి వీలు లభించలేదు అనే వంక సత్యము కావచ్చు. అంతఃకరణ యొక్క ఆకాంక్షలే పరిస్థితులను నిర్మిస్తాయి. భౌతిక సుఖ సంపదలే లక్ష్యమైనప్పుడు చేతన యొక్క అన్ని ప్రయత్నాలు దాని కొరకే ఉపయోగపడతాయి. ఉపాసన ఒక చిన్న ఆటగా మారుతుంది. చేసినా పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదు. ఎక్కువ మందికి ఉపాసన ఒక కుతూహలమే. చిన్నపిల్లల ఆట వలే చేసుకుని ఏ పుట్టలో ఏ పాముందో అనే భావన తప్ప సంకల్ప బలం ఉండదు. కొంచెంసేపు కూడా మనసు పెట్టకుండా చమత్కారాలు ఆశిస్తూ అడ్డదిడ్డంగా చేసి పూజ ఉపాసన ఫలించకపోతే విశ్వాసం కోల్పోయి ఈశ్వరోపాసన మానివేస్తారు. ఈ పరిణామం సహజమే కదా. నిజమేమిటంటే శ్రద్ధ, విశ్వాసము లేకపోవట మరియు జ్ఞానోద్దేశ ప్రాప్తి కొరకు తీవ్రమైన ఆకాంక్ష లేకపోవటం వల్ల ఆత్మిక ప్రగతి పొందలేకపోతున్నారు. ఈ వివరాలన్నీ నాకు పూర్తిగా అర్థమయ్యాయి కనుక నా శరీరాన్ని పోషించుకున్నందుకు మరియు కుటుంబ వ్యవస్థ నడుస్తూ ఉండటానికి కావలసినంత శ్రమ మాత్రమే భౌతిక జీవితంలో నేను తీసుకున్నాను. శరీరాన్ని ఉపయోగించుకోవటానికి అతి ముఖ్యమైన ఎంత తక్కువ సంభవము అంత తక్కువ ప్రయత్నాలు శరీర యంత్రానికి వాడుక ఇచ్చే దృష్టికోణంతోనే భౌతిక కార్యక్రమాలు చేసుకున్నాను. ధన సంపాదన లక్ష్యం కూడా అంతవరకే దృష్టిలో ఉంచుకున్నాను. నా అంతఃకరణ నిరంతరము లక్ష్యప్రాప్తి కొరకు ప్రయత్నిస్తూ ఉండటం వల్ల భౌతిక ప్రలోభాలు, వాటి ఆకర్షణలో ఇరుక్కునే పరిస్థితి, అవసరము నాకు ఎప్పుడూ రాలేదు. ఎప్పుడైతే నా స్వరూపమును ఆత్మస్థితిగా గుర్తించానో, అప్పుడు అంతఃకరణ పరమేశ్వరుని పరమ పవిత్ర నివాస గృహముగా దృగ్గోచరమొకట మొదలుపెట్టింది. చిత్తం అంతర్ముఖమొకట మొదలుపెట్టింది. నా యొక్క మొత్తం ఆలోచన విధానము పరమాత్మ యొక్క రాజకుమారుడైన ఆత్మ ఏం చేయాలి, ఏ దిశలో వెళ్ళాలి అనే ఆలోచనలకు మాత్రమే పరిమితమైనది. ప్రశ్నలు సులభమైనవి, జవాబులు కూడా సులభమైనవి. కేవలము ఉత్కృష్ట జీవితమే జీవించాలి. ఆదర్శవంతమైన కార్యపద్ధతుల్ని అవలంబించాలి. ఈ మార్గం మీద నడవలేని వారికి చాలా భయాలు అనిపించి ఏం ప్రమాదాలు వస్తాయో, బీదరికము ఎలాంటి పరిస్థితులను చూపిస్తుందో, కుటుంబ సభ్యుల నుండి ఎటువంటి విమర్శలు ఎదుర్కోవలసి వస్తుందో అనే భయాలు పీడిస్తాయి. నేను కూడా అనేక మంది ఎగతాళి మరియు చేతకాని వాణ్ణి అనే కఠోక్తులు సహించవలసి వచ్చింది. కుటుంబ సభ్యులే నాకు ఎక్కువ అడ్డుపడ్డారు. వారికి నా నుంచి లభించేటటువంటి పలు భౌతిక లాభాలు లభించవు. వాటిని పోగొట్టుకుంటున్నాము అనే భావనతో నా ఆలోచనలు కార్య పద్ధతులు మూర్ఖమైనవిగా అన్నారు. కానీ ఇది ఎక్కువసేపు నన్ను బాధించలేదు. మన నమ్మకము, విశ్వాసము, శ్రద్ధ సుదృఢముగా ఉంటే విరోధం ఎంతసేపు ఉంటుంది? చెడు మార్గం మీద నడిచేటప్పుడు మాత్రమే విరోధ తిరస్కారాలు స్థిరంగా ఉంటాయి. మంచితనము వ్యక్తిని మాత్రమే కాక ఇతరులను కూడా రక్షించి విభూతి శక్తి. దీనికి అడ్డు తగిలేవాళ్ళు, నిందించేవాళ్ళు త్వరలోనే తమ తప్పులు తెలుసుకుని అడ్డు తగలటానికి బదులు సహకరించటం మొదలు పెడతారు. మన యొక్క ఆస్థ, శ్రద్ధ, విశ్వాసము ఎంత గొప్పగా, ఎంత దృఢంగా ఉంటాయో ప్రతికూలత అంత తొందరగా అనుకూలతగా మారుతుంది. కుటుంబం నుంచి వచ్చే విరోధము ఎక్కువసేపు భరించవలసి రాలేదు. వాస్తవ పరిస్థితి అర్థం కాగానే వారి సందేహాలు పటాపంచలేకపోయాయి. ఆధ్యాత్మిక జీవితంలో నిజానికి ఎప్పుడూ హాని అనేది ఉండదు. అప్పుడప్పుడు బాహ్య దృష్టిలో బేదరికం ఉన్నట్లు అనిపించినా ఇటువంటి వ్యక్తులు ఆత్మిక శాంతి మరియు సంతోషం వల్ల చాలా ప్రసన్నంగా ఉంటారు. ఈ ప్రసన్నత మరియు సంతృప్తి ప్రతి ఒక్కరిని ప్రభావితం చేసి విరోధులను కూడా సహకరించే వ్యక్తులుగా మారుస్తుంది. నా కష్టాలన్నీ ఇలాగే నివారించబడ్డాయి. గొప్పతనము, పేరు తెచ్చుకోవాలి అనే ఆకాంక్ష, లోభ, మోహ, తృష్ణల యొక్క సంకెళ్ళు ఎప్పుడైతే నివారించుకోగలిగానో అన్ని రకాల బంధనాల నుండి ముక్తి లభించింది. లోభ, మోహ, తృష్ణలు అనే ఈ మూడు సంకెళ్ళు వ్యక్తులను భవసాగరంలో బోర్ల పడవేసి ముళ్ళ కంచెల మీద లాగుతాయి. అంతేకాక అసంతృప్తి, ఉద్విగ్నతల యొక్క వ్యధ వేదనలతో మూలుగుతూ ఉంటాడు. ఈ మూడింటిని తుచ్చమైనవిగా అర్థం చేసుకోగలిగితేనే లిప్సను, కోరికను శ్రద్ధగా మార్చుకోగలిగితే మాయ యొక్క బంధనాలు తొలగిపోయి జీవన్ముక్త స్థితి పొందగలము. నజరే తేరి బదిలీకి నజారా బదులుగా అనే యుక్తి ప్రకారము నా వ్యక్తిగత భావనలు ఆత్మజ్ఞానం పొందగానే పరిసమాప్తమై జీవన లక్ష్యము పొందాలి అనే ఆకాంక్ష నా వ్రేలు పట్టుకుని మార్గదర్శనం చేయటం మొదలుపెట్టింది. ఇంకా లేమీ లేదు, దుఃఖం లేదు. శరీరానికి జీవించటానికి ఎంత అవసరమో అంతే సమకూర్చి సీమిత సాధనలతోనే తృప్తి చెందే శిక్షణ ఇచ్చి లోభలిప్సలను వేరు చేసేశాను. మనసు ఇటు అటు చెలించకుండా ఉంటే ఎంత అనంతమైన శక్తి లభిస్తుందో, ఎంత ప్రసన్నంగా ఉంటుందో ఈ తథ్యాలను ఎవరైనా అనుభవించి మాత్రమే తెలుసుకోగలరు. కానీ ఏం చేయగలం? మనుష్యులందరూ నూనెతో నిప్పును ఆర్పటానికి ప్రయత్నిస్తున్నారు. తృష్ణను ధనముతోనూ, వాసనలు కోరికలను భోగముతోనూ తృప్తిపరచటానికి ప్రయత్నిస్తారు. ఇటువంటి ప్రయత్నాలు దావాగ్నులను మాత్రమే సృజిస్తాయి అని ఈ మార్గం మీద పయనించేవారు ఎండమావుల భ్రమలో దారి తప్పుతారు అని, శ్మశానాలలో ప్రేత పిశాచాల వలె ఉద్విగ్న మానసిక స్థితిలో ఉండి కుకర్మలే చేయగలరు అని వీరికి అర్థం అయ్యేటట్లు ఎవరు చెప్పగలరు? చెప్పేవాళ్ళు, వినేవాళ్ళు ఇద్దరూ దొందుకు దొందే. సత్సంగము, ప్రవచనాలు నేను చాలా విన్నాను. కానీ ఆధ్యాత్మికతను అంతరంగంలోనికి దింపి అనుసరించమని ప్రేరణ ఇచ్చే జ్ఞానులు నాకు లభించలేదు. ప్రవచనాలు ఇచ్చేవారి జీవన విధానాన్ని జాగ్రత్తగా గమనిస్తే వినేవారికంటే వారి జీవితాలలోనే ఎక్కువ మాలిన్యాన్ని చూశాను. వారి నుంచి మనస్సు ఎదురు తిరిగింది. పెద్ద పెద్ద సత్సంగాలు సమ్మేళనాలు జరుగుతూ ఉన్నా నాకు వాటిని చూడటానికి వినటానికి మనస్సు ఒప్పేది కాదు. నాకు ప్రకాశ ప్రాప్తి జరిగింది, కానీ అది నాకు నా అంతరంగం నుండే లభించింది, బయట నుంచి కాదు. నా ఆత్మయే సాహసించి తన చుట్టూ ఉన్న వలను ఛేదించే ధైర్యమునిచ్చింది. అప్పుడే ఫలితాలను పొందగలిగాను. ఇతరుల మీద ఆధారపడి జ్ఞాని అని అనిపించుకున్నవారు బహుశా నన్ను కూడా అజ్ఞానిని చేసి ఉండేవారు. ఎవరికైనా ప్రకాశము లభిస్తే అది ఎప్పుడు లోపల నుంచే లభిస్తుంది అన్నది నాకు అర్థమైంది. కనీసం నా వరకు ఇది తత్వము అని నిరూపణ అయింది. ఆధ్యాత్మిక ప్రగతిలో పెద్ద పెద్ద కొండల వంటి బాహ్య అవరోధాలు, లక్ష్యం మీద నిరంతర శ్రద్ధ ఉండకుండా, శ్రేయోమార్గంలో నడిచే సాహసం చేయకుండా తొలగించుకోలేము. ఈ నిర్ణయం మీద నేను దృఢంగా ఉన్నప్పుడు సహాయకులు నాకు ఎప్పుడూ లభిస్తూనే ఉన్నారు. గురుదేవుల నుంచి భగవంతుడి వరకు అందరూ నా లక్ష్యమును సరళము చేయుటకు నిరంతరము లభిస్తూనే ఉన్నారు. ప్రగతి మార్గంలో నెమ్మది నెమ్మదిగా సుదృఢమైన అడుగులు ముందుకు వేస్తూనే ఉన్నాను. ఈనాడు ఉన్న నా స్థితికి ఈ విధి విధానము అవలంబించటం వల్లనే చేరుకున్నాను అన్నది వాస్తవము. సాధారణంగా చాలామంది ఆధ్యాత్మిక జీవనము చాలా కష్టసాధ్యము అనుకుంటారు, కానీ నా వ్యక్తిగత అనుభవము దీనికంటే సర్వదా భిన్నము. నిజానికి వాసన తృష్ణలతో నిండి ఉన్న జీవితము చాలా కఠినమైనది, జటిలమైనది. ఈ స్థాయిలో జీవించే వ్యక్తి ఎంత శ్రమ పడతాడో, ఎంత బాధపడతాడో, ఎంత వేదన వ్యధలు సహిస్తాడో, ఎంత గందరగోళం పడతాడో వాటిని చూస్తూ ఉంటే ఆధ్యాత్మిక జీవితంలోని కష్టాలు నగణ్యము అనే చెప్పవచ్చు. ఇంత శ్రమ, ఇంత బాధ, ఇంత ఉద్వేగపడినా ఒక్క క్షణం కూడా సంతోషం ఉండదు. కోరికలను తీర్చుకున్నటకు చెప్పలేనంత ప్రయాస, కానీ ఆ కోరిక పూర్తి కాకముందే 100 క్రొత్త అభిలాషల సమూహం ఏర్పడుట. ఇదంతా ఎంత గందరగోళమంటే, అతిపెద్ద సఫలత పొందిన వ్యక్తికి సుఖము లేదు, సంతోషము లేదు. ఒక చిన్న సఫలత పొందటానికి ఎంత అలసిపోయే శ్రమ చేయవలసిందో తెలిసినా కూడా దానికంటే పెద్ద సఫలత పొందటానికి 4 రెట్లు 10 రెట్ల బాధ్యత పైన వేసుకుంటారు. గతి తీవ్రమవుతున్న కొద్దీ సమస్యలు ఎక్కువ అవుతాయి, జంజాటము ఎక్కువ అవుతుంది. వాటిని సవరించుకోవటానికి దేహము, మనస్సు, ఆత్మ యొక్క మొత్తము శక్తి ఖర్చైపోతుంది. సామాన్య శారీరక మానసిక శక్తి సురస లాంటి అభిలాషలను పూర్తి చేయటానికి సమర్థత లేకపోవటం వల్ల అనీతి, అనాచార మార్గాలను ఎన్నుకోవలసి వస్తుంది. జఘన్య పాపకర్మలు చేసిన అభిలాషలు, కోరికలు ఎప్పటికి తీరుతాయి? పొందిన ఉపలబ్ధులను దానికి పడ్డ నిరంతర మానసిక ఉద్వేగము మరియు వాటి వల్ల భవిష్యత్తులో రాబోయే ఘోర ఫలితాలు, ఈ రెండింటినీ కలిపి చూస్తే వాటిని అతి తుచ్చముగానే భావించవలసి వస్తుంది. సాధారణ వ్యక్తులు నిరంతరము బాధపడుతూ, ఏడుస్తూ, రోషము, శోకముల బారిన పడుతూ జీవత్సవముల వలె జీవితాన్ని గడుపుతున్నారు. నిజానికి వీరిని నిజమైన తపస్సులుగా గుర్తించాలి. ఇంత కష్టము, త్యాగము, ఉద్వేగము ఆత్మక ప్రగతి మార్గంలో భరించగలిగితే ప్రతి వ్యక్తి యోగి, సిద్ధపురుషుడు, మహామానవుడు, దేవతే కాక భగవంతుడు కూడా అయిపోగలిగేవాడు. సాధారణ మానవులు పాపం ఏమీ పొందలేరు, చాలా కోల్పోతారు. నిజానికి వీరే నిజమైన త్యాగులు, తపస్సులు, బలిదానం చేసేవారు. ఎందువల్ల అంటే, వీరు అత్యధిక శ్రమతో పాటు అత్యధిక పరిశ్రమతో పాపములు మూటగొట్టుకునే దుస్సాహసము చేయుటే కాక సంపాదించింది బంధువర్గానికి ఇచ్చి స్వయంగా ఉత్తి చేతులతో వెళ్ళిపోతారు. అందువల్ల నాకు ఇతరుల సుఖం కోసం స్వయంగా ఇంత కష్టపడేవారు మహాత్ములు, జ్ఞానులు, పరమార్థి పురుషులు అని అనిపిస్తుంది. వీరు తమని తాము మోహగ్రస్తులమని, పాపాత్ములమని, పదభ్రస్తులమని అనుకున్నా వీరు నా దృష్టిలో గొప్పవారే. నా చుట్టూ ఉన్న అసంఖ్య మానవ దేహధారణ యొక్క అంతరంగ బహిరంగ జీవితమును చూస్తే వీరందరికంటే ఎక్కువ సుఖమయమైన ఆనందదాయకమైన జీవితము నేను జీవించానని చెప్పగలను. నాకు జరిగిన హాని ఏమిటంటే, కాస్త తక్కువ సంపన్నమైన, తక్కువ వెసులుబాటు ఉన్న జీవితాన్ని జీవించాను. వస్తు సామగ్రి నా దగ్గర తక్కువగా ఉండటం వల్ల బీదవాడిలాగా కనిపించాను. సంపద లేకపోవటం వల్ల ప్రపంచము నన్ను చిన్నవాణ్ణి అనుకుంది. నేను పట్టించుకోలేదు. ఇంతకంటే ఎక్కువ హాని ఆధ్యాత్మిక పదములు ఎవరికీ జరగదు. దీనివల్ల నాకు ఏమీ హాని జరగలేదు. నా ఏ పని ఆగలేదు. ఇతరులు శ్రద్ధసోపేతమైన వ్యంజనాలు తిన్నా నేను బార్లీ, శనగలు మాత్రమే తిని సర్దుకున్నాను. వారు నాలుకపైన నియంత్రణ లేక రోగాల పాలైతే నేను తిన్న ఈ చౌక ఆహారము బాగా అరిగేది. శరీరము రోగరహితముగానే ఉండేది. నేను పోగొట్టుకున్నదేమిటి? నాలుక యొక్క క్షణికమైన రుచి పోగొట్టుకుని నేను తీవ్ర ఆకలి కలిగి సివాడ్ పాపడ్ అనగా తలుపు కూడా అప్పడం అవుతుంది అన్న యుక్తి సార్థకంగా అనుభవించాను. ఇంకా రుచి గురించి అడిగితే విలాసవంతులైన వారి ఆహారము కంటే నా యొక్క బార్లీతో తయారు చేసిన రొట్టె ఎక్కువ రుచిగలది. ధనము సంపాదించి మంచి బట్టలు, మంచి ఇల్లు మొదలుగునివి సమకూర్చుకుని ఇతరులు తమ అహంకారములను పెంపొందించుకుంటే నేను స్వల్ప సాధనా సామగ్రితో వారిలాంటి విలాసపూరిత వాతావరణాన్ని పొందలేకపోయినా సాధారణ జీవితం వల్ల పొందిన ఆత్మసంతోషము, ఆనందము ముందు వారి విలాసమయ జీవితము ఎందుకు పనికిరాదు. బాలబుద్ధి గలవారు నన్ను బెక్కిరించిన, అవగాహన కలవారు నా సాధారణ జీవితం యొక్క తెర వెనుకాతల ఉన్న గొప్పతనాన్ని గుర్తించి దాని ముందు వారి శిరస్సులు వంచారు. మరి వారు లాభంలో ఉన్నారా? నేనా? వస్తుస్థితిని జాగ్రత్తగా గమనిస్తే తక్కువ పరిశ్రమ, తక్కువ ఇబ్బందులు, తక్కువ బాధ్యతలు తీసుకొని నేను శారీరకంగా, మానసికంగా ఎక్కువ సుఖముగా ఉండితే కాక సన్మానము కూడా ఎక్కువ పొందాను. పిచ్చివాళ్ళు పిచ్చివాళ్లను ప్రశంసిస్తే నాకేమీ అభ్యంతరం లేదు. వ్యక్తిగతంగా నాకు ఏ బాధ లేదు. ఆత్మ నుంచి పరమాత్మ వరకు సజ్జనులు, దూరదృష్టి కలవారు అందరూ నా జీవన ప్రక్రియ పద్ధతిని పలు విధాల ప్రశంసించారు. కష్టాలు తక్కువ, లాభం చాలా ఎక్కువ. కోరికలతో, అతి ఎక్కువ ఖర్చులతో, కృత్రిమమైనటువంటి చాలా బరువు అనిపించే జీవితము పాపము, పతనము అనే చక్రములు గల బండి ద్వారానే మోయగలము. నాది అంతా తేలికైనదే. పక్కబట్టలు సంఖలో పెట్టుకోవటం, బయలుదేరటం, ఏ అలసట లేదు, ఏ వ్యధ లేదు. ఆదర్శవంతమైన జీవితమే అతి సరళమైనదని నా వ్యక్తిగత అనుభవం. దానిలో ప్రకాశము, సంతోషము, ఉల్లాసము అన్నీ ఉన్నాయి. దుష్టులు ఆక్రమణ చేసి ఏదైనా హాని కలుగ చేస్తే ఈ ఇబ్బందులు పాపభూయిష్టమైన గృహిత జీవిత విధానంలో కూడా ఉంటాయి కదా. సంతులు, సేవ చేసేవాళ్ళు ఎన్ని కష్టాలు సహించవలసి వస్తుందో, అంతకంటే చాలా ఎక్కువ కష్టాలు ప్రతిస్పర్ధ, ఈర్ష్య, ద్వేషము, ప్రతీకారము మొదలగు కారణాల వల్ల భౌతిక జీవితంలో పడవలసి వస్తుంది. భౌతిక జీవితం మీద తీపి ఉన్నవాళ్లే హత్యలు, ఆక్రమణలు, దొంగతనాలు, దోపిడీలు, మోసములు మొదలగు వాటికి గురి కావటం చూస్తాము. ఇంతమంది వ్యక్తులు స్వేచ్ఛగా తమ ప్రాణాలను, ధనాన్ని సమాజానికి ఇవ్వగలిగితే వాళ్ళని దేవతలుగా కొలవటమే కాక చరిత్రలో వారి పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉండేది. యేసుక్రీస్తు, సోక్రటీస్, గాంధీ లాంటి వ్యక్తులు అతి తక్కువ వయస్సులోనే ఈ విధంగా చనిపోయారు. 1000 రెట్లు పతనోన్ముఖ క్షేత్రంలోనే హత్యలకు గురి అవుతూ ఉంటారు. తన సర్వస్వము దానమిచ్చి బీదరికము వహించిన భామాషా లాంటి వాళ్లను ప్రేమ మీద లెక్కించవచ్చు. కాని మోసములు, నమ్మక ద్రోహములు, వ్యసనములు, ఆక్రమణలు, జ్వరములు, రోగాలు, మూర్ఖత్వం వల్ల చాలామంది ధనవంతులు బీదవారుగా మారటం ప్రతిరోజు చూస్తున్నాము, వింటున్నాము. ఆధ్యాత్మిక క్షేత్రములు నష్టపోవుట, ఇతరుల ఆక్రమణ, దుఃఖములు తక్కువ, భౌతిక క్షేత్రములు ఇవి చాలా ఎక్కువ. ఈ సత్యమును అర్థం చేసుకునగలిగి ఉంటే వ్యక్తులు ఆదర్శవంతమైన జీవితం జీవించటానికి భయపడరు. భౌతిక లిప్సలో ఇరుక్కొని బోర్లాపడే మూర్ఖత్వము చేయరు. తృష్ణ, వాసనల యొక్క ప్రలోభముల ద్వారా వ్యక్తి పొందేది తక్కువ, పోగొట్టుకునేది చాలా ఎక్కువ అనేది నా వ్యక్తిగత అనుభవం. నేను పోగొట్టుకున్నది నగణ్యము, అతి స్వల్పము. ఎంత ఎక్కువ పొందానంటే నాకు మళ్ళీ మళ్ళీ ప్రతి వ్యక్తికి ఉత్కృష్టమైన ఆదర్శవంతమైన పరంపరను పాటించమని చెప్పాలని అనిపిస్తుంది. కానీ విషయం కొంచెం కష్టం. నేను నా అనుభవాల సాక్షిగా ఉజ్వలమైన జీవితం జీవించండి అని గోలు చేస్తూ సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ ఎంతమంది దానిని విన్నారు? విన్న వాళ్లలో ఎంతమంది పాటించారు? శ్రేయస్కరమైన దానిని అర్థం చేసుకుని జీవితం యొక్క స్వరూపము, ప్రయోజనము, దాని ఉపయోగము అర్థం చేసుకుని ఆ మార్గంలో నడిచే ధైర్య సాహసాలు చేసి ఉండకపోతే మాతృవత్ పరదారేషు, పరద్రవ్యేషు లోస్తవత్ అనే రెండు మెట్లు ఎక్కటం నాకు కష్టమే ఉండేది. ఎవరైతే శరీరమునే అంతా అనుకుని అదే తన నిజస్వరూపము అనుకునేవాళ్ళు, వాసన తృష్ణల కొరకే ఆతురత చూపించేవారు ఆత్మిక ప్రగతి నుండి వంచితులవుతారు. పూజ, ఉపాసన లాంటి చిన్న చిన్న కర్మకాండల ఆధారముగా ఎవరి పడవ ఒడ్డుకు చేరలేదు. నేను 24 సంవత్సరాల పాటు నిరంతరము గాయత్రి పురచరణలలో నిమగ్నమై ఉపాసన యొక్క ఒక మహత్వపూర్ణమైన అధ్యాయము పూర్తి చేయవలసి వచ్చింది. కానీ ఆత్మిక ప్రగతి యొక్క భావనాత్మక ప్రక్రియ జీవన సాధనతో పాటు కలిసినప్పుడే ఈ ఉపాసన కర్మకాండ యొక్క సాఫల్యం లభించింది. ఇతరుల వలె దేవతలను వశం చేసుకుని లేక పరులను మోసగిస్తూ కోరికలను పొందటానికి యంత్ర మంత్రముల కర్మకాండ మాత్రమే చేసి ఉంటే జీవన దేవతా సాధన యొక్క ప్రాముఖ్యత అర్థం చేసుకుని ఉండి ఉండకపోతే నిస్సందేహంగా నాకు కూడా ఏమీ లభించేది కాదు. నాకు లెక్కలేనంత భజనానంది మరియు తంత్ర మంత్రము గురించి పూర్తి అవగాహనతో జీవన దేవతా సాధన చేయకుండా కర్మకాండలలోనే సంవత్సరాలు తరబడి నిమగ్నమై ఉన్నవాళ్లు చాలామంది తెలుసు. వారి పూజ ఉపాసనా విధానము నాకంటే చాలా విస్తృతమైనది, కానీ పరిశీలనగా చూస్తే వారు ఏమీ పొందలేకపోయారు అనేది స్పష్టమైంది. వారిలో తమని తాము మోసం చేసుకుని ఆత్మ ప్రవంచన చూశాను. దీని ఆధారంగా వారు ఈ జన్మలో కాకపోతే చనిపోయిన తర్వాత స్వర్గములో సుఖములు లభిస్తాయి అనే భ్రమలో ఉన్నారు. కానీ నా ఉద్దేశము, నా భవిష్యవాణి ఏమిటంటే వీరిలో ఏ ఒక్కరికి స్వర్గము మొదలగునవి లభించవు, ఏ విధమైన సిద్ధులు చమత్కారాలు కూడా లభించవు. సాధకుడి జీవన క్రమము ఉత్కృష్టత వైపు ఒక క్రమబద్ధ ప్రణాళికను అనుసరిస్తూ ముందుకు వెళుతూ ఉండాలి. అతని దృష్టికోణములో మంచితనము వైపు మార్పు రావాలి. అతను చేసే పనులలో, క్రియాకలాపాలలో ఒక ఆధ్యాత్మిక వాటికి అనుకూలమైన రీతి నీతులు కలిగి ఉన్నప్పుడే అతని కర్మకాండ కానీ పూజా పారాయణలు కానీ ఫలితాన్ని ఇస్తాయి. ధూర్తులు, స్వార్థపరులు, పిసినారులు, శరీరము పిల్లల కొరకు మాత్రమే జీవించేవాళ్లు తమ ఆలోచనలను, కార్యపద్ధతులను పరిష్కరించుకోకపోతే వారికి తీర్థయాత్రలు, వ్రతములు, ఉపవాసములు, కథాకీర్తనలు, స్నాన ధ్యానాలు మొదలగు వాటి వల్ల ఏమీ లాభము ఉండదు అని స్పష్టముగా చెప్తున్నాను. ఈ కర్మకాండలన్నీ ఉపయోగకరమైనవి, కానీ వీటి ఉపయోగము ఒక వ్యాసము వ్రాయటానికి కలము వలె మాత్రము. కలము లేకుండా ఎలా వ్రాయగలము? పూజ ఉపాసన లేకుండా ఆత్మక ప్రగతి మాత్రం ఎలా సంభవం? ఇంత తెలుసుకున్న తర్వాత మనకి ఇంకొక విషయము స్పష్టంగా తెలియాలి. అధ్యయనము, స్వాధ్యాయము, చింతన, మననముల యొక్క బౌద్ధిక వికాస ప్రక్రియ సంపన్నము చేయకుండా కేవలము కాగితము కలము ఆధారముగా వ్యాసములు కవితలు రాయలేము. ఆంతరిక ఉత్కృష్టత కూడా బౌద్ధిక వికాసము లాంటిది. పూజ ఉపాసన కర్మకాండలు మంచి కలము లాంటివి. ఈ రెండింటి సమన్వయం వల్లనే పని జరుగుతుంది. ఏది లేకపోయినా అసంపూర్ణతగానే ఉంటుంది. సాధన యొక్క బండి ఒక చక్రముతోనే నడవదు. ఉపాసన మరియు ఆంతరిక ఉత్కృష్టత అనే రెండు చక్రాలు నా జీవన సాధన అనే బండికి ఉండేటట్లు చూసుకున్నాను. నేను ఉపాసన ఎలా చేశాను? అందులో రహస్యమేమీ లేదు. గాయత్రి మహావిజ్ఞానములో వివరించినట్లే నేను గాయత్రి మంత్రం యొక్క అతి సామాన్యమైన ఉపాసన చేసుకున్నాను. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, భజన చేయటానికి ఎంతసేపు కూర్చున్నా ఆ సమయమంతా పరబ్రహ్మము యొక్క పరమ తేజోమయ సత్తా, గాయత్రి మాత యొక్క దివ్య ప్రకాశము నా రోమ రోమములో ఓతప్రోతమవుతున్నది. ప్రచండ అగ్నిలో పడవేసిన ఇనుము ఎలా ఎర్రగా అగ్ని వలె మారుతుందో నా యొక్క నగణ్యమైన అస్తిత్వము దివ్య తేజోమయముగా మారుతోంది అనే భావన నిరంతరము చేస్తూ ఉండేవాడిని. నా ఇష్ట దేవత వలె నా స్థాయి కూడా ఉత్కృష్టమవుతున్నది అనే భావన కూడా నిరంతరము ఉండేది. శరీరము యొక్క కల పరమాణువులలో గాయత్రి మాట యొక్క బ్రహ్మ వర్చస్సు ఉండటం వల్ల నా శరీరములోని ప్రతి అంగము జ్యోతిర్మయమైనది. ఆ అగ్నిలో ఇంద్రియముల లిప్సలన్నీ కాలి భస్మములైపోయినవి. ఆలస్యము మొదలగు దుర్గుణాలు నశించాయి. రోగ వికారములు ఈ అగ్నిలో కాలి మసిలిపోయాయి. శరీరము నాదే అయినా దానిలో ప్రచండ బ్రహ్మ వర్చస్సు వికసించుతున్నది. నా వాణిలో సరస్వతి నాట్యము చేస్తున్నది. అసత్యము, మోసము మరియు రుచి అనే అసురులు నోరు అనే దివ్య మందిరము వదిలి పలాయనము చిట్టగించారు. కళ్ళల్లో ఇతరుల సుగుణములను గ్రహించటము, భగవంతుని యొక్క సౌందర్యము జడ చేతనములలో అన్ని చోట్ల చూడగలిగే సామర్థ్యమే మిగిలింది. చిత్రాన్వేషణ, కాముకత లాంటి దోషములు నా కళ్ళల్లో లేవు. చెవులు మంగళకరమైనటువంటి వాటినే వింటాయి. మిగతా అదంతా కేవలం కోలాహలమే. అవి శ్రవణేంద్రియములను తాకి ఏ ప్రతిస్పందన లేకుండా వెనక్కు తిరిగి వెళ్ళిపోతున్నాయి. గాయత్రి మాట యొక్క వరము తేజస్వి ప్రకాశము. నా సూక్ష్మ శరీరములు, అంతఃకరణ చతుష్టయము, మనస్సు, బుద్ధి, చిత్త అహంకారములలో ప్రవేశించి అవన్నీ ప్రకాశవంతమవుతూ దర్శించాను. ఈ బ్రహ్మ వర్చస్సు నా మనస్సును పాశవిక ఇచ్చా ఆకాంక్షలు లేనటువంటి ఉన్నత భూమిక వైపు నన్ను లాక్కొని పోతున్నదని అనుభవంలోకి తెచ్చుకున్నాను. దివ్యత్వమును పరిప్లావితములు చేయగలిగే ఆకాంక్షలు మేలుకుంటున్నాను. బుద్ధి క్షణిక ఆవేశానికి, తుచ్చ ప్రలోభము కొరకు మానవ జీవితము లాంటి అతి పెద్ద ఉపలబ్ధి నష్టం చేసుకోకూడదు అనే నిర్ణయాలు చేసుకుంటుంది. ఈ జీవితము యొక్క ప్రతి క్షణము ఆదర్శముల ప్రతిష్టాపనకు ఉపయోగించాలి. చిత్తములో ఉచ్చ నిష్టలు చోటు చేసుకుని సత్యం, శివం, సుందరం వైపు ముందుకు వెళ్ళాలి అనే ఉత్సాహపూరిత ఆలోచనలు ఉత్తుంగ తరంగాలుగా ఏర్పడుతున్నాయి. సవితాదేవత యొక్క తేజస్సు నా అంతఃక్షేత్రంలో ప్రవేశించి నా అహంను పరిష్కృతము చేసి మరణ ధర్మ జీవధారుల స్థితి నుండి అనేక యోజనములు పైకి తీసుకువెళ్ళి ఈశ్వరుని యొక్క సర్వసమర్థ, పరమ పవిత్ర మరియు సచ్చిదానంద స్వరూపంలో స్థిరపరచుతున్నది. గాయత్రి పురచరణ కాలంలో నేను జపము మాత్రమే చేయలేదు, భావతరంగాలు కూడా నిరంతరము మనస్సులో చేసుకునేవాడిని. కారణ శరీరములో అనగా భావభూమి యొక్క అంతరాలలో ఆత్మబోధ, ఆత్మదర్శనము, ఆత్మానుభూతి మరియు ఆత్మవిస్తార అనుభూతిగా అంతర్జ్యోతి రూపముగా దర్శించేవాడిని. నా యొక్క ఆత్మ పరమ తేజస్వి సవితా దేవత యొక్క ప్రకాశములో దీపములో పురుగులు ఆత్మహత్య చేసుకున్నట్లు ఆ సవితలో లీనమైపోయింది. నా అస్తిత్వము సమాప్తమైపోయింది. దాని స్థానములో పరమ తేజస్సు ప్రతిష్ఠితమైనది. నేను సమాప్తమైపోయాను. నీ యొక్క ఆధిపత్యమే ఉన్నది. ఆత్మ మరియు పరమాత్మ యొక్క అద్వైత కలయిక యొక్క అనుభూతి క్షణక్షణము వచ్చేది. బ్రహ్మానందము యొక్క సరసత అనుభవంలోనికి వచ్చేది. ఈ అనుభూతి కొరకు ప్రపంచంలోని అన్ని విషయానందాలను వదులుకొనవచ్చును. జపముతో పాటు స్థూల, సూక్ష్మ, కారణ శరీరములలో దివ్య ప్రకాశం యొక్క ప్రతిష్టాపన. మొదట ధ్యాన ధారణ రూపంలో ప్రయత్నపూర్వకముగా చేయవలసి వచ్చేది. మెల్లిమెల్లిగా అది నా సహజమైన ప్రకృతిగా మారినది. తర్వాత అది ప్రత్యక్ష అనుభూతిగా ఉండిపోయినది. నా ఉపాసన యొక్క కాలంలో నా లోపల బయట వెలుపల పరమ తేజస్వి సవిత యొక్క దివ్య జ్యోతి సాగరము అనుభూతిలోకి వస్తూ నా యొక్క అస్తిత్వము ఈ దివ్య జ్యోతితో ఓతప్రోతమవుతోంది. నిరంతరము అనుభూతి చెందేవాణ్ణి. ఈ ప్రకాశము తప్ప నా అంతరంగ బహిరంగములలో ఇంకా ఏమీ మిగలలేదు. నా ప్రాణము యొక్క ప్రతి స్ఫురణలో జ్యోతి స్ఫుల్లింగముల కంటే నాకు ఏమీ మిగలలేదు. ఈ దివ్య అనుభూతులతో కనీసం పూజ సమయంలో ఖచ్చితంగా నన్ను నేను ఓతప్రోతము చేసుకుంటూ ఉండేవాడిని. ఉపాసన సాధన యొక్క పూర్తి సమయము ఈ అనుభూతితోనే ఉండేవాడిని. పూజ యొక్క 6 గంటలు మిగిలిన 18 గంటలకు ప్రేరణని ఇచ్చేది. ఏ పని చేస్తున్నా ఇష్ట దేవత యొక్క ఈ తేజస్సే నాకు మార్గదర్శకము. ఆయన సంకేతానుసారమే నా యొక్క ప్రతి పని క్రియ జరుగుతున్నది. నేను లాలస, లిప్స, తృష్ణ లేక వాసనలతో ప్రేరితమై ఏ పని చేయటలేదు. తల్లి ఏ విధముగా చిన్నపిల్లవాడి బ్రేలు పట్టుకుని నడిపిస్తుందో అదే విధముగా ఆ దివ్య సత్తా నా మస్తిష్కమును పట్టుకుని ఉచ్చ ఆలోచనలను ఆలోచించుకోవటానికి, శరీరాన్ని పట్టుకుని ఉచ్చ ఆదర్శాల వైపు నడవటానికి వివశుడిని చేసింది. ఉపాసన తర్వాత మెలకుగా ఉన్న ప్రతిక్షణము శారీరక నిత్యకరబల నుండి ఉపాసన, స్వాధ్యాయ, చింతన, శరీర పోషణ నిమిత్తము చేసే పనులు, కుటుంబ వ్యవస్థ మొదలగు అన్ని క్రియలు ఆ పరమేశ్వరుడే నియోజన సంచాలన చేస్తున్నాడు అనే అనుభూతి నిరంతరము ఉండేది. రాత్రి పడుకుని 6 గంటలు ఎంత గాఢంగా నిద్రపోయేవాడినంటే సమాధి స్థితిలో ఉన్నానా అని అనిపించేది. తల్లి ఒడిలో నన్ను నేను సమర్పించుకొని పరమ శాంత సంతుష్ట భూమికలో ఆత్మసత్తాతో తాదాత్మ్యం చెందేవాణ్ణి. లేచిన తర్వాత క్రొత్త జీవితము, క్రొత్త ఉల్లాసము, క్రొత్త ప్రకాశము, మార్గదర్శనము నా ముందు నడుస్తూ పద ప్రదర్శనకు తయారుగా ఉండేది. 24 సంవత్సరాల 24 మహాపురచ్చరణ కాలములో సామాజిక పారివారిక బాధ్యతలు ఏమీ నాకు లేవు. అందువల్ల పూర్తి తత్పరతతో తన్మయతతో ఈ జప ధ్యానముల సాధనాక్రమము సక్రమంగా నడిచినది. మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు లోస్తవత్ అనే నిరంతర నిష్ట శరీరమును పాపకర్మల నుండి రక్షించింది. అన్నము యొక్క సాత్వికత మనస్సును మానసిక అధపతనములో పడకుండా కాపాడినది. బార్లీ రొట్టె, ఆవు యొక్క మజ్జిగ ఈ ఆహారము రుచించినది, అరిగినది. ఆహారమును బట్టి మనస్సు అనే సత్యము నా జీవిత కాలములో అడుగడుగున అనుభవంలోకి వచ్చినది. అతి తీవ్ర సంయమములతో శరీరము మనస్సును నిగ్రహించకుండా ఉండకపోతే నేను కూడా ఏ ప్రగతిని సాధించలేకపోయేవాడిని.